சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் திரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மி பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து வியாசவிரச்சிதமை பம்மெர போத்தனத்தோ ஆந்திரீகிருத்தமைனட்டுவண்டி ஸ்ரீமத் பாகவதன்லோ பாகவத நவநீதன்லோ சப்தாகன்லோ இது 7வ ரோஜு. பிரதம ஸ்கந்தம் பூர்த்தி சேசுக்கொனி ద్వితీయ స్కందంలోకి ప్రవేశించినటువంటి వేళ శుకదేవుడు వచ్చి పరీక్షన్ మహారాజుకి ఆత్మవిద్యా విలాసాన్ని బోధిస్తున్నటువంటి ఒక మహాసమ్మంగళ వేళ ఇది. అంటే ప్రాపంచికమైనటువంటి లోక విద్యలు ఎన్ని నేర్చినా పరమము చరమము అయినటువంటి ఆత్మవిద్యను గనక ఎరక్కపోయినట్లయితే మానవుడు ఒక జన్మ వృధా చేసుకుంటాడు. కనుక ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆ తపస్సుల యొక్క తపస్సాఫల్యానికి అనుగుణంగా అనేక కారణాల వలన పరమేశ్వరుడు మానవ దేహం ఎత్తి వస్తాడు. అయితే మానవ దేహం ఎత్తి వచ్చి తాను అవతారమూర్తిగా ఉండగానే ఒక గురుస్వరూపాన్ని కూడా మనకు పరిచయం చేస్తాడు. అది విశేషం. గురువు నిత్యబోధకుడై ఉండాలి, ఆత్మను ఎరిగినవాడై ఉండాలి, బ్రహ్మానందాన్ని తాను అనుభవించి ఉండాలి, పరమేశ్వరుడి దర్శనాలని తాను స్వయంగా పొంది ఉండాలి, అనుభవాలు తనవి కాగా అనుభవాలలో నుంచి ఒక అనుభూతిని పొంది ఆ అనుభూతి నుంచి జీవుణ్ణి విభూతి స్థాయికి తీసుకువెళ్ళగలిగిన పరమోత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగిన వాడు గురుడు గనక అటువంటి గురువర్గురువులంతా కూడా భరతావరిని అఖండంగా అవచ్ఛిన్నంగా అనూచానంగా సాంప్రదాయకంగా సనాతనంగా వేదకాలం నుంచి సన్మార్గంలో నడిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ దేశకాల పరిస్థితులలో ఆయా జీవులు సాధకులైనటువంటి వారందరూ కూడా అందిపుచ్చుకున్నటువంటి వారు, సాధనలో ఒక పరిణితి సాధించిన వారు, సాధనలో ఒక స్థాయికి వెళ్ళినటువంటి వారంతా కూడా తమ తమ పరిధిలో ఈ సర్వ జగత్తుకి కూడా జ్ఞానబోధ చేస్తూ వచ్చారు. ఆ కారణంగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ భారతదేశం అధ్యాత్మ పీఠిక అయింది. అంతేకాదు ఇది సత్యపీఠం కూడా. సత్యపీఠము అంటే సత్యము అంటే ఏది సత్యమో ఏది అది జ్ఞానం, ఏది జ్ఞానమో అది అనంతం, ఏది అనంతమో అది బ్రహ్మం. బ్రహ్మంలో ఉన్నాం మనం కాబట్టి దీని యొక్క జ్ఞానం ఒక ఎరుక చేత, ఒక ఆనందం చేత, ఒక తత్వానుసంధానం చేత పూర్ణముక్తులం కాగలిగినటువంటి ఒక స్థాయికి ఏదో ఒక రోజును చేరుకోగలగాలి. మానవ జీవితం పరమార్థం ఏమిటి అంటే తనను తాను ఎరగటమే, ఇంకేం లేదు. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయే నరజన్మ అరయ నారాయణాన్వేషితము. నారాయణుణ్ణి అన్వేషించటం కోసం మనకి ఈ జన్మలు ఇవ్వబడ్డాయి. అయితే ఈ నారాయణుణ్ణి ఎక్కడ అన్వేషించాలి? ముందు బయట వెతుకుతాం, అన్నిటా వెతుకుతాం, అంతటా వెతుకుతాం అనమాచార్ల వారి వెలే. ఒక్క శ్రీవెంకటేశ్వర విగ్రహాన్ని ఆలంబనం చేసుకున్నాడు ఆయన. 33,000 సంకీర్తనలు మనకు లభించినాయి. ఇంకా కాలగర్భంలో రాతి గర్భంలో ఎన్ని మిగిలిపోయినాయో ఎవరికి ఎరుకలేదు. పరమోదారమైనటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వంటి మహానుభావులు వాటి ఆ తాళపత్రాలు శాసనాలు ఆ రాగి పలకల మీద రాసినవన్నీ క్రోడీకరించి 33,000 సంకీర్తనలుగా జాతికి అందించారు. అయితే 33,000 సంకీర్తనలు అన్నమాచార్యుల వారు భక్తి జ్ఞాన వైరాగ్య శృంగార అద్వైత ద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయానుగుణంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు. ఇంత అయింది, వయస్సు పరిపాకం చెందింది, పెద్దవాడైనాడు, ఇక రాసే శక్తి లేదు, ఆలోచించగలిగిన శక్తి లేదు, దర్శనం కోసం కాచుకున్నాడు. అది ఆయన జీవితంలో ఘట్టం. అప్పుడు శ్రీ వెంకటేశ్వర దర్శనం అయిందా కాదా కాదు కానీ ఒకనొక రోజున ఆయనకి ప్రబుద్ధమానమైన స్థితి ఏర్పడింది, అంటే ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఆ ఎన్లైటన్మెంట్ వచ్చినప్పుడు మన చేతి కిందిన ఆ 33,000 సంకీర్తనలు ఒక్క ఎత్తు చివరికి ఒక్క మాట అన్నాడు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం అన్నాడు. ఆ రాయిలో ఇక్కడ అక్కడ వెతికానయ్యా, నువ్వు చివరికి ఎక్కడున్నావంటే చిత్తజగురుడు అయి ఉన్నావు, నాలో ఉండి ఉన్నావు. అందుకనే నిన్న ఆత్మవిచారణ చేసినప్పుడు ఓ శబ్దం వాడాం, అది చిజ్జడ గ్రంథి అన్నాం. చిత్తు జడము అనేటువంటి రెండు ద్వంద్వ చైతన్యాలు, కదలనది కూడా చైతన్యమే, కదిలేది చైతన్యమే. చేతి గడియారం తీసుకుంటే ద్వంద్వ చైతన్యాలు దాంట్లోనే ఉన్నాయి, బయట ఎక్కడో లేవు. కదలని బ్యాటరీ అక్కడే ఉంది, కదిలే ముళ్ళు అక్కడే ఉన్నాయి. బ్యాటరీ తీసేస్తే ముళ్ళు కదలవు, ముళ్ళు తీసేస్తే ఆ కదలని బ్యాటరీ వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి భగవంతుడు, భక్తుడు, జీవుడు, దేవుడు, ఈ జడము చైతన్యము రెండు ఏకకాలంలో సంభవించినప్పుడు మాత్రమే ఈ పరాప్రకృతి, ఈ విద్యా విద్యలు, ఈ రెండు కూడా ఒక సంపూర్ణత్వాన్ని సాధించుకుంటాయి గనక ఆ చిత్తజగురుడు అంటే చిత్ జడ గ్రంథి, గ్రంథి అంటే ముడి. మనం ఒక ముడి వేసినప్పుడు గట్టిగా లాగకుండా మనం దూముడి అంటామే, ఆ దూముడి గనక వేసినట్లయితే సూది వెళ్ళేటువంటి ఒక మార్గం దానికి ఉంటుంది, సూదిని దాంట్లో గుచ్చచ్చు. అక్కడ ఒక రాగం వినిపిస్తుంది, అంటే ఈ గాలి గనక ఆ రంధ్రంలో నుంచి ఇటు నుంచి అటు వెళ్ళినట్లయితే ఒక నిస్తంద్రమంద్రమైనటువంటి, నిస్వనమైనటువంటి, వినిపించి వినిపించనటువంటి కానీ ఉన్నట్టి ఒకనొక గానం వినపడుతుంది. ఆ గానానికి సంగీత శాస్త్రంలో వారు పెట్టినటువంటి పేరు ఏమిటంటే హంసానంది రాగం. హంస అంటే జీవహంస. జీవహంసకి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ప్రాపంచికమైనటువంటి శాస్త్ర పరిచయాల వలన ఆనందం కలగదు, కాస్త విజ్ఞానం వస్తుంది. అలాగే ప్రాపంచిక సుఖాల వలన ఆనందం కలగదు, ప్రాపంచిక సుఖాల వలన సంతోషం కలుగుతుంది. ఎందుకని అంటే ఒకరోజు సుఖం మరొక రోజుతో పోల్చడానికి వీలులేదు గనక, సంతోషాలు సుఖాలు పెనవేసుకుని ఉన్నాయి గనక సుఖాన్ని అనుభవించిన జీవుడికి సంతోషం కలుగుతున్నది, సంతోషాన్ని అనుభవించటం అలవాటు చేసుకున్న వాడికి సుఖం కావలసి వస్తున్నది. ఈ రెండింటికి మూలమైన ఒక వస్తువు మాత్రమే ప్రపంచంలో ఉన్నది. కానీ ఆ చిజ్జడ గ్రంథి భేదనం గనక జరిగినట్లయితే ఆ హంసానంది రాగాన్ని వినగలిగినటువంటి ఒక స్థాయి జీవుడు పొందగలిగినట్లయితే ఆ హంస ఆనంద గీతికను ఆలపిస్తుంది, దానిని హంస గీత అన్నారు. హంసానంది, ఆ హంస ఆనందిస్తూ ఉంటుందట. మరి హంసానంది ఆనందిస్తుంటే పరమహంస ఏం చేస్తున్నది లోపల అని, అదేమీ చేయటం లేదు, చూస్తూ ఉన్నది. ఆనందిస్తున్న జీవుడి యొక్క ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తున్నది, జీవుడి యొక్క సుఖాన్ని తన సుఖంగా భావిస్తున్నది. అందుకనే స్వామి చాలాసార్లు చెప్పిన మాట, మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు. ఆయన పళ్ళక్కర్లేదు, పలహారాలు అక్కర్లేదు, మన నైవేద్యాలు అక్కర్లేదు, మనం అందరం ఆనందంగా ఉంటే స్వామికి ఆనందం. ఇది ఎవరనగలరంటే హిరణ్య గర్భానందుడైనటువంటి పరమాత్మ మాత్రమే చెప్పగలడు. ఒక సాధారణ గురువు మీ ఆనందమే మాకు ఆహారం అంటే, అయితే గురువుగారు మీరు ఉపవాసంలో ఉండండి, మేమంతా హాయిగా భోంచేస్తాం అంటాం. అది కాదు దాని అర్థం. మన ఆహారం, మన ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నదంటే మనస్సుని దాటి, బుద్ధిని దాటి, చిత్తాన్ని దాటి, అహంకారాన్ని దాటి, దేహాత్మభావనను దాటి, నిరుపమానము, అతులము, అచ్యుతము, మహోన్నతము, అనంతము, అఖండము అయినటువంటి ఆ ఆనంద పాదోధిలో గనుక మనం ఓలలాడగలిగినట్లయితే అటువంటి ఆనందాన్ని చూసి పరమాత్మకి ఆనందం కలుగుతుంది. మరి ఆనందాన్ని మనం పరమాత్మకి ఇస్తున్నామా అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, ఇట్ ఇస్ ఓన్లీ ఎ రిసౌండ్. మనం హాయిగా ఉన్నామంటే ఆ ఆనందం అంతా కూడా పరమాత్మ తాను అనుభవిస్తున్నట్టుగా అభినయిస్తాడు. ఆయనకు ఆనందము లేదు, దుఃఖము లేదు, ఆయన ద్వంద్వాతీతుడు, అవస్థాత్రయాతీతుడు, గుణాతీతుడు కూడా. మూడు గుణాలు ఆయనలోనూ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే పంచభౌతిక దేహాన్ని ధరించి వచ్చాడు గనక. కానీ మన దృష్టిలో ఆయనకు ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఆయన సహజ స్థితి ఏమిటంటే మూడు అవస్థలకు అతీతం, మూడు గుణాలకు కూడా అతీతం కనుక అటువంటి పరమాత్మ యొక్క ఆనందానికి కారణభూతుడు జీవుడు కావాలి. ఎలా అవుతాడు, దానికి మార్గం ఏమిటి? శ్రీవైష్ణవ సాంప్రదాయం పరమ ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం. ఎందుకని పరమోత్కృష్ట సాంప్రదాయం అంటే, పరమేశ్వరుణ్ణి జీవుడు తన యొక్క స్థాయికి తెచ్చుకొని పరమేశ్వరుడికి స్నానమాడించి అలంకారం చేసి ఆ పరమాత్మలో ఒక బొమ్మని తాను అనుభవిస్తూ, బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఆ బొమ్మే బ్రహ్మంగా అభేదంగా జీవిస్తాడు గనక శ్రీ వైష్ణవ సాంప్రదాయం సౌశీల్య ప్రధానమైనటువంటిది. మానసికమైనటువంటి శుద్ధి, ఆంతరంగికమైన శుద్ధి, భావశుద్ధి, ఈ మూడు పెనవేసుకున్నటువంటిది గనకనే వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు కథలు మనకి కర్ణాటంగా ఉంటాయి, కర్ణాటకంగా ఉండవు. కర్ణ అట, కర్ణానికి చెవికి ఆనందాన్ని కలిగిస్తాయి. కా చేర్చామంటే అది నాటకమే, కాబట్టి కర్ణాటంగా ఉండాలి, చెవికి ఇంపుగా ఉండాలి, శ్రవణ భోగంగా ఉండాలి. ఆ వైభోగానికి కారణం ఏమిటి అంటే భక్తి ప్రామాణికమవుతూ ఉన్నది. భక్తి అంటే వెలుగుతో కూడి ఉన్నదే భక్తి. భ అంటే ప్రకాశమని, కృతి అంటే కూడి ఉన్నదని అర్థం. ప్రకాశం అంటే ఏది ప్రకాశం అంటే సగుణంగా కనిపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క మూల స్వరూపం ఏమిటి, మూల స్థితి ఏమిటి అని విచారణ చేసినట్లయితే పరమాత్మగా ఒక దేహంగా కనిపిస్తున్న ఏ అవతార పురుషుడి యొక్క మూలమైన వెలుగే మూలం. అందుకే ఒక చోట, ఇంకా దశమస్కంధం రాలేదుగా, పోతనామాచ్యుడు అంటాడు, ఆవలిగట్టున ఉన్నటువంటి పెనుచీకటిలోకి, ఈ పెనుచీకటిని దాటుతూ ఆవలిగట్టున ఉన్నటువంటి పెనువెలుగును నేను దర్శనం చేస్తాను అంటాడు. ఆ పెనువెలుగు పరమాత్మ, చిరు వెలుగు జీవాత్మ. ఈ చిన్న వెలుగెళ్ళి ఆ పెద్ద వెలుగుతో అనుసంధానం కావటమే భక్తి. ఈ భక్తి కామ్యం లేకుండా ఉండాలి, ఏ కోరికతోనూ ముడిపడి ఉండకూడదు, కారణాలు ఉండకూడదు, అకారణంగా ఉండాలి, అవ్యాజంగా ఉండాలి, అన్ని వేళలా ఉండాలి, అన్ని క్షణాలలో ఉండాలి. అసలు నిశ్వాసలో ఉచ్ఛ్వాసలో రెండింటా కూడా పరమాత్మ యందు ఆ భక్తి పూర్ణంగా ఉండాలి గనక అటువంటిది భక్తి అవుతున్నది. మరి ఈ భక్తి ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎవడి వలన పుడుతుంది? భయంలో నుంచి వచ్చేటువంటి భక్తి నిలకడ చెందదు. మనకు కూడా భయంలో నుంచి అప్పుడప్పుడు భక్తి కలుగుతుంది, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ భయంలో నుంచే పుడుతుంది అది. కానీ దాని పుట్టిల్లు భయం కాదు, అభయం. భయం లేని చోటలో నుంచి, ఆనందంలో నుంచి పరమాత్మకు దగ్గరవుతున్నానన్నటువంటి ఒక భావన మన కలుగుతున్నటువంటి వేళ వస్తువు నుంచి, సుఖం నుంచి, సంతోషం నుంచి దాటి ఒక ఆనందకారకమైనటువంటి స్థితిలోకి జీవుడు ప్రస్థానం చేస్తున్న వేళ ఆ ఆనందమే పరమావధిగా విడి చేకొని ఆ ఆనందాన్ని వ్యక్తీకరిస్తాడు. ఆ వ్యక్తీకరణ పేరు భక్తి. ఎలా వ్యక్తీకరించాలి? స్వామి అన్నారు, లవ్ ఇన్ యాక్షన్ ఉండాలి. మనం ఎవరినైనా ప్రేమించాం, అది ప్రకటన కావాలి. కాకపోతే మనల్ని ప్రేమిస్తున్నట్లు ఎలా తెలిసేది? కనుకనే స్వామి మనకు ఆనందాన్ని ఇవ్వటం, సుఖాన్ని ఇవ్వటం, సంతోషాన్ని ఇవ్వటం, ఇంకేదో చిన్న కోరిక తీర్చటం, రారమ్మనమని పిలవటం, ఇవన్నీ కూడా భక్తిలో మనం సాధించుకున్నటువంటి కొన్ని ఉపయోగాలు గనక పరమేశ్వరుడు జీవుడికి అన్ని వేళలా ఒక ఆనందాన్ని ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ భక్తి, నిరుపమానమైనటువంటి భక్తి ఎలా కలుగుతుందంటే నాలుగు కారణాల వలన కలుగుతుంది. ఒకటి, జన్మాంతర సంస్కారం వలన కలుగుతుంది. అంటే మనందరం కూడా ఎన్నో జన్మలెత్తి ఇక్కడికి ఈ స్థాయికి వచ్చాం, లేదు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాం కదా, ఈ భాగవతం వినాలి, రామాయణం వినాలి, స్వామిని వెళ్ళి చూడాలి, సాయి తత్వంలోకి ప్రవేశించాలి, సత్యసాయి భగవానుడితో మనకున్న అనుభవాలు పంచుకోవాలి అని ఎలా కలుగుతున్నది అంటే, భగవద్గీతలో యోగీశ్వర కృష్ణుడు ప్రామాణికమైన ఒక మాట చెప్పాడు, అది కీ. ఏమిటంటే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. అనేక జన్మలు ఎత్తి 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 ఇది కావాలి, అది కావాలి, అది పొందాలి, ఇది పొందాలంటూ ఆరాటపడుతూ పోరాటం చేస్తూ జీవుడు ఈ స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటాడట. బహూనాం జన్మనామంతే, అనేకమైన జన్మల చిట్ట చివర, జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. ఎవడు ఆ జ్ఞాని? జ్ఞానం అంటే అసలు ఏమిటి అని ప్రశ్న వేసుకోవటంలోనే ఒక విస్ఫోటనం జరిగినట్టుగా భావించాలి. ఎప్పుడైతే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనగానే జ్ఞానం ఎవరు ఇవ్వగలరో మనస్సు ఆలోచిస్తుంది. లోకం జ్ఞానాన్ని ఇవ్వలేదు, విజ్ఞానాన్ని ఇవ్వగలదు. బాగా ఐఐటి కోచింగ్కి వెళ్ళాం, ఎంసెట్ కోచింగ్కి వెళ్తే ఏం చెప్తారు, ఎంసెట్ ఐఐటి దాన్ని ఎలా చేరుకోవాలో చెప్పగలుగుతారు, భగవత్తత్వాన్ని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి భగవత్తత్వాన్ని ఎవరు ఇవ్వగలరంటే జ్ఞాని అయిన వాడు ఇవ్వగలడు. జ్ఞాని ఎవరు అంటే విజ్ఞానాన్ని దాటిన వాడు జ్ఞాని. అసలు విద్యను ఎరిగిన వాడు, ఆత్మవిద్యను ఎరిగిన వాడు మాత్రమే జ్ఞాని. ఆ జ్ఞాని సంస్కృత శబ్దం గనక అయినట్లయితే దానికి మనందరికీ అర్థమయ్యేటువంటి పేరు స్వామి అని అర్థం. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. ఈ రెండు అభేదమైనటువంటి రెండు పదాలు. కాబట్టి ఈ జ్ఞాని ఏం చేస్తాడంటే భక్తి మార్గంలోకి జీవుణ్ణి ప్రవేశపెడతాడు. ఈ సుఖబోధ కంటే ముందు ఒక 5 నిమిషాలు భగవాన్ సత్యసాయి అవతారాన్ని మనం గనక చక్కగా విశ్లేషించుకున్నట్లయితే, పాత మందిరం రోజులలో భగవాన్ తన అవతారాన్ని ప్రకటన చేసి భక్తులందరినీ తన ఆవరణంలోకి ఆకర్షించుకున్నటువంటి వేళ ఆయన అందరినీ కూడా ముందు ఏ మార్గంలో పెట్టారు, సేవా మార్గంలో పెట్టలే, భక్తి మార్గంలో పెట్టారు. భక్తి మార్గానికి మూలం ఏది అంటే భజన సాంప్రదాయం అత్యున్నతమైనటువంటిది. ఆ భజన సాంప్రదాయం ఈ దేశంలో ఎవరి వలన పుట్టింది అంటే చైతన్య మహాప్రభు వలన కలకత్తాలో పుట్టింది. చైతన్య మహాప్రభు ప్రవచించినటువంటి భక్తి మార్గాన్ని వైదిక మార్గం చేసి పరిపూర్ణమైన ఉన్మత్త స్థాయికి వెళ్ళినటువంటి వాడు ఎవరు అంటే అక్కడే ఉన్నటువంటి శ్రీరామకృష్ణ గురుదేవులు. అక్కడ నుంచి వచ్చి నెమ్మది నెమ్మదిగా భజన కనుక ఉన్నట్లయితే, ఆ సాంప్రదాయం కనుక ఉన్నట్లయితే, అనేక రీతుల ఉన్నటువంటి ఈ భగవత్ స్వరూపాలన్నింటినీ కూడా వారి వారి శక్తులని, గుణగణాలని, రూపురేఖా విలాసాలని అన్నింటినీ కూడా గుణగానం చేయగలిగినట్లయితే, ఆ భజన నలుగురం కలిసి గనక చేసినట్లయితే సమ్యక్ కీర్తన అవుతున్నది. ఆ సమ్యక్ కీర్తన పేరే సంకీర్తన. ఆ భజన సాంప్రదాయంతో స్వామి శ్రీకారం చుట్టి దానిని సంకీర్తనం చేసి, ఆ సంకీర్తనాన్ని నగర సంకీర్తనం చేసి భక్తి భావ బంధురమైనటువంటి ఒక అధ్యాత్మ వాతావరణాన్ని స్వామి తొలినాళ్లలో సృష్టించారు. ఆయన వస్తూనే జ్ఞానం గురించి బోధ చేయలే. కొన్నాళ్ళు అయిన తర్వాత మనబోటి వాళ్ళందరం అక్కడికి చేరిన తర్వాత ఈ నగర సంకీర్తన, ఈ భజన, ఈ స్వామి యొక్క లీల మహిమ అనుగ్రహము అన్ని అనుభవిస్తున్నటువంటి వేళ నెమ్మదిగా అధ్యాత్మకి శ్రీకారం చుట్టారు స్వామి. కాబట్టి జ్ఞాని కావాలి అన్నటువంటి వాడు ఎన్నుకోవలసినటువంటి ఒక గొప్ప మార్గం ఏది అంటే భక్తి మార్గం. కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి 3 యోగత్రయిగా భావిస్తాం. ఈ 3 యోగాలలో ఏది ఒకదానికంటే గొప్పది కాదు, తక్కువది కాదు. 3 3 పాయలు, అవి 3 దారులు. అందులో ప్రధానంగా కర్మయోగంలో ఉండటం అందరికీ సాధ్యం కాదు. అలాగే జ్ఞానయోగంలో అందరూ చేరుకోలేరు. ఎక్కడైనా ఎవరైనా ఉండగలిగినటువంటి స్థాయి ఏదంటే భక్తి యోగం. కాబట్టి సామాన్యమైనటువంటి జనవాహిని అంతా కూడా పరమాత్మని అన్ని వేళలా గొంతెత్తి పాడుకోగలిగినటువంటి, కీర్తించగలిగినటువంటి ఒక హరినామ సంకీర్తనం ఏదైతే ఉన్నదో దానికే భక్తి అని పేరు పెట్టారు. ఆ భక్తిలో దేవీ దేవతా గుణాలుంటాయి, విశేషణాలుంటాయి, తత్వాలుంటాయి, ఆయన పూర్వం చేసిన కథలుంటాయి, ఏ రాక్షసుణ్ణి ఎప్పుడు చంపాడో ఉంటుంది, అటువంటి రాక్షసుణ్ణి చంపిన ఓ పరమాత్మ నిన్ను కీర్తిస్తున్నాను అంటూ ఉండగానే ఆ కథలన్నీ కూడా మనకి జీర్ణించుకొని మనలో భగవంతునికి మనకి ఏ రకమైనటువంటి భేదం లేని ఒకనొక స్థాయి మనకు ఏర్పడుతుంది. అటువంటి భక్తి పారమ్యం చెందినప్పుడు, ఒక ఉత్తీర్ణత ఏర్పడినప్పుడు, ఒక ఉదాత్త వైఖరి స్థాయికి చేరినప్పుడు దాని పేరు ప్రేమ అని అనబడుతుంది. ఆ ప్రేమ విశ్వజనీనమై, సార్వకాలికమై, సర్వజన సమ్మతమై, సర్వజన హితమై, సర్వామోదయోగ్యమై ఉంటుంది గనక ఆ ప్రేమ నెమ్మదిగా బలపడుతున్నటువంటి వేళ ఒకనొకసారి ఘనీభవించినట్లయితే దాని పేరు జ్ఞానంగా అది రూపాంతరం చెందుతుంది. జ్ఞానము అన్నా, ప్రేమ అన్నా, భక్తి అన్నా 3 3 పర్యాయపదాలే తప్ప 3 భిన్నమైనవి కాదు. అంటే భక్తిలో ఉన్నటువంటి వాడికి సహజమైనటువంటి ఒక గుణం ఉంటుంది, ఆ గుణం పేరు ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ భక్తి బలపడిందో వాడు జ్ఞానిగా భాషిస్తాడు, వెలుగొందుతాడు ఈ ప్రపంచంలో. జ్ఞాని అంటే వెతకవలసిన దానిని వెతుక్కొని, పొందవలసిన దానిని పొంది, తెలియవలసిన దానిని తెలిసి దానితో సంపర్కం పెట్టుకొని దానితో సంయోగం చెంది దానితో సంగత్యాన్ని పొంది సంగత్వంలో నుంచి ఆనందత్వాన్ని పొందుతాడు గనక వాడు అటువంటి వాడు మాత్రమే జ్ఞాని అవుతున్నాడు. వాడికి కర్మలు అవలీలగా కొనసాగుతుంటాయి, సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయి గనక కర్మలన్నీ కూడా జ్ఞాని యొక్క అధీనమై ఉంటాయి. భక్తుడైనటువంటి వాడు జ్ఞాని కావటానికి కేవలం ఒక దారపు పోగే అడ్డం. అయితే భక్తి స్వామి ఒక మాట చెప్పారు, ప్రదర్శనగా భక్తి చెయ్యకండి, నిదర్శనగా చేసుకోండి, హృదయంగమంగా చేసుకోండి. మీరు ఏ భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నారో దానికి కావలసిన అన్ని అర్హతలు మీరు సంపాదించుకోండి. అన్నింటికంటే ఉత్తమోత్తమ అర్హత ఏమిటంటే మానసిక శుద్ధి, కర్మాచరణలో ఏ లోటు లేనటువంటి ఒక పర్ఫెక్షన్. ఈ రెండు ఎవరి దగ్గర ఉన్నాయో వాడు భక్తుడవుతాడు. అలాగే కష్టంలో, సుఖంలో, ఆనందంలో అలవాటుగా సాంప్రదాయకంగా ఆగకుండా ఒక ఆజ్యధారలాగా, ఒక నేతిధారలాగా ఎవరైతే నిరంతరము పరమాత్మ యొక్క సంకీర్తనం చేసుకుంటాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. ఇక్కడ వాడి కర్మలు లేవు, కర్మబంధనాలు లేవు, కర్మానుభవాలు లేవు, కర్మ వలన ఏర్పడే పుణ్యము లేదు, పాపము లేదు. కర్మ చేస్తే పుణ్యమన్నా వస్తుంది, చెడు కర్మ చేస్తే పాపం వస్తుంది. భక్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడికి పాపపుణ్యాలు రెండూ లేవు. ఎందుకంటే తన మనస్సు తన దగ్గర లేదు గనక, తనది కాకుండా ఉన్నది గనక, తన మనస్సు పరమాత్మకి సమర్పించాడు గనక ఈ ఇటువంటి జీవుడిలో, ఇటువంటి భక్తుడిలో, అంటే ఒక త్యాగరాజస్వామి, ఒక శ్యామశాస్త్రి, ఒక పురంధరదాస్, ఇటువంటి వారందరిలో ఎవరున్నారే అంటే పరమాత్మే ఉంటాడు, పరమాత్మే పాడుతాడు, పరమాత్మే ఆడుతాడు, పరమాత్మే కూడుతాడు. కాబట్టి జీవుడుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఈ పుణ్య పురుషులయందు పరమాత్మ పురుషోత్తముడి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది ప్రవాహ వేగంతో ప్రపంచంలో ఉన్న అనేక క్షేత్రాలని అన్ని వేళలా తడుపుతుంటుంది. ఆ భక్తి పారమ్యంలో జీవుడికి పరమానందమైనటువంటి ఆ ఆనంద స్థితిని, దానిని ఆనందలబ్ధి అన్నారు. లబ్ధ్వానందీ భవతి అంటారు శంకర భగవత్పాదులు. అది లభించినందువలన కలిగినటువంటి ఆనందము నాకు లభించుగాక. వస్తువు దొరుకుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం ఎక్కడ కలుగుతుంది? కలగదు. కానీ సద్వస్తువు దొరికింది ఆత్మవిచారంలో, అప్పుడు పరమాత్మతో మనకి ఒక దైహికమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఒక బంధన ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ బంధనలో నుంచి మనం ఆనందంగా ఉంటాం. మన ఆనందాన్ని పరమాత్మ ఆహారంగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ పరమాత్మ జీవాత్మల యొక్క ఈ రెండింటిని ద్వైతంగా రెండుగా కనిపిస్తున్నా రెండు ఒకనొక స్థాయిలో ఒకటయ్యేటువంటి ఒక స్థాయి ఏర్పడుతుంది. దాన్నే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. నేనే పుష్పము, నీవు సౌరభము తండ్రి, లోక లోకాంతర ప్రాణములు పలు శ్రీదళములై విరియగా రంగత్సుధా భక్తి నీనానడుమ యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రముగా నేనే నీవై వెలిగిపోయేదము తంత్రీనాథ రమ్యాకృతి. ఆ తంత్రీనాథ రమ్యాకృతి అంటే అద్వైత స్థితి. పరమేశ్వరుడే జీవాత్మగా, జీవేశ్వరుడుగా, జీవేశ్వరుడిగే పరమాత్మగా ఎక్కడైతే ఒక అభేదమైన అద్వితీయ అద్వైత స్థితి ఏర్పడుతుందో అది పూర్ణమైన స్థితి అని చెప్తున్నాడు శుకదేవుడు. ఎవరికి? మన పరీక్షన్ మహారాజుకి. అయితే ఆ హరిని ఎలా గుణగానం చేయాలి, ఎలా చేయాలి? హరి అంటే పరీక్షన్ మహారాజు దృష్టిలో తానెరిగిన ఒక కృష్ణుడు మాత్రమే. మనందరినీ పిలిచి మీరెప్పుడైనా దేవుణ్ణి చూశారా అంటే కొన్నాళ్ల క్రితం ఏమో చెప్పగలిగే వాళ్ళం కాదు. కానీ రాముణ్ణి చూశారా, కృష్ణుణ్ణి చూశారా? ఎరుక లేదు మనకి. కానీ దైవమైన సాయిని చూశారా అంటే మేము చూశాము. 1945లోనే స్వామి అమలాపురంలో రెండెడ్ల బండి మీద ఎక్కి ప్రభగట్టి ఊరేగిస్తూ ఉంటే ఆ ఊళ్ళో ఆ చౌరస్తాలో స్వామి నుంచొని ఒక మాట పెట్రోమాక్సిలైట్లు అటు ఇటు ఉంటే దాని మధ్యలో ఒక మాట చెప్పారు. ఎవరినైనా సరే మీలో ఎవరినైనా దేవుణ్ణి చూశారా, దేవుడు ఎక్కడున్నాడు అని గనక అడిగితే యదహత్తి చెప్పండి పుట్టపర్తిలో ఉన్నాడని అన్నారు స్వామి. అది 1945లో, ఇంకా మనం పుట్టలేప్పటికి కనీసం నేను. కాబట్టి ఆ 1945లో దైవం కానివాడు ఈ మాట అనలేడు. దైవం అయినవాడు మాత్రమే ఆ మాట ఎందుకు అనగలడంటే ఈ కాలంలో పరమాత్మని దగ్గర చేసుకునేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి వారందరూ ఆయన కార్యకలాపాలలో నిమగ్నం కావాలి. ఇవాళ ఈ సాయం వేళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే సత్యసాయి భగవానుడి ఎందున్నటువంటి అపారమైనటువంటి భక్తి విశేషం చేత, వారి ఎందున్నటువంటి ప్రేమ చేత మనం స్వామిని వర్షిప్ చేస్తూ కేవలం పూజ చేస్తూ ఒక చోట ఆగిపోయే కంటే వీ షుడ్ ఆల్సో ట్రై టు లవ్ భగవాన్. భగవంతుణ్ణి ప్రేమించగలిగినటువంటి హృదయాన్ని మనం పొందాలి. అంతా మనస్సుతో గనుక ఉన్నట్లయితే పరీక్షన్ మహారాజులాగానే అనేక ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబులు పొంది పొంది కాలగర్భంలో చెల్లిపోయే కంటే కట్టెదుట ఉన్నటువంటి పరమాత్మని గనక ఒక దివ్యాత్మగా అనుభవించగలిగితే అది ఉత్తమోత్తమ స్థాయి. పరీక్షన్ మహారాజు కూడా శ్రీకృష్ణుడు, ఆయన గురించి తమ తాతలు తమ ఇంట్లో ఉన్నటువంటి వారు శ్రీకృష్ణుడిని చూసిన వాళ్ళు చెప్పినందువలన శ్రీకృష్ణుడు ఒక్కడే దైవమనే భావనలో ఉన్నాడాయన. ఆ శ్రీకృష్ణుడు ఎవరు అంటే హరి యొక్క ప్రతిరూపం కాబట్టి వైకుంఠంలో ఉన్నప్పుడు హరి అన్నారు, భూలోకానికి అదే హరి ఇక్కడికి దిగొస్తాయన కృష్ణనామంతో కృష్ణ చైతన్యంతో వెలుగొందాడు గనక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్నే పెట్టుకో అంటున్నాడు సుఖదేవుడు. దాన్నేం మార్చుకోనక్కర్లా, కానీ హరినామ సంకీర్తనం గనక చేసినట్లయితే కలియుగంలో ప్రధానంగా ముక్తి లభించటానికి అది దగ్గరదోవ అన్నాడు. భక్తి యోగం చాలా తేలిక. ఇవాళ చూడండి అయ్యప్ప స్వాములు చూడండి, దీక్షలు చేసేవాళ్ళని చూడండి, ఎటువైపు చూసినా ఏ వేషం వేసుకొని ఏ రకమైన భక్తిలో మునిగిపోయినా కనీసం ఆ కొద్ది రోజులైనా భగవంతుని అందు మనస్సును లగ్నం చేశారు కదా, అంటే ఆ రూపం అట్లా ఆకర్షించింది కదా అని మనం ఆనందపడాలి. మన దారిన మనం వెళుతూ వెళుతూ అక్కడే ఆగిపోకూడదు. కర్మభక్తుల దగ్గర మాత్రమే ఆగిపోయినట్లయితే జీవుడు జీవన్ముక్తుడు కాలేడు. అంటే మనందరం కూడా సంసారంలో ఉన్నాం. సంసారము అనగానే సుఖము ఉన్నది, దుఃఖము ఉన్నది, అనుకూలత ఉంది, అననుకూలత ఉన్నది, చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది, రెండింటినీ అనుభవించగలిగిన అవసరము ఉన్నది, తప్పనిసరితనము ఉన్నది. నేను నాకు ఒట్టి వెలుగే కావాలంటే కుదరదు, కాస్త చీకటి కూడా ఉంటుంది. ఆ చీకటి కాస్త దాటి గనక వెళ్ళగలిగినట్లయితే, ఆ మనోనిబ్బరాన్ని గనక మనం అధ్యాత్మలో సంపాదించుకోగలిగితే వెలుగుని ఆనందంగా అనుభవించటానికి, వెలుగు యొక్క విలువను ఎరిగి వర్తించటానికి అవకాశం ఉంటుంది. గనక భాగవత గానం కానీ, భాగవత పఠనం కానీ, భాగవత శ్రవణం కానీ, అది పరమాత్మ యొక్క దివ్య లీలా గుణ వైభవ విలాసాన్ని సమ్యక్ సంకీర్తనం చేస్తుంది. గనక సుఖదేవుడు పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. అలాగే ఇంకొకరు విదురుడు మైత్రేయి అని ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా సంవాదన చేశారు. అయితే దీనికంటే భిన్నం కాదు గనక ప్రధానంగా సుఖదేవుడు ఏం చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడు, ఏం చెప్తాడు, హరిదేవుడు 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 అని చెప్తే సరిపోతుందంటే ఎట్లా దేవుడు, ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎవరికి దేవుడు చెప్పాలి, అవన్నీ చెప్తున్నాడు ఆయన. హరిదేవుడు అనేది ఓన్లీ ఏ స్టేట్మెంట్. సత్యసాయి ఈజ్ ఎ భగవాన్, ఇట్ ఇస్ ఓన్లీ ఎ మియర్ స్టేట్మెంట్. హౌ హీ ఈజ్ భగవాన్, హౌ డు యు నో దట్ హీ ఈజ్ భగవాన్, హౌ డు యు నో దట్ హీ ఈజ్ నాట్ భగవాన్, ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. ఈ తత్వ విచారణ అన్నింటికంటే కూడా అనుభవమే గురువు గనక, మన అనుభవమే మనల్ని నడిపిస్తుంది గనక స్వామి దైవము అని నిర్ణయించుకున్నాం. ఆయన ఎలా దైవమైనారో కూడా విచారణ గనక జరిగితే ఆ ఆలోచన బలపడుతుంది. దానివలన మనకు లాభమే కానీ నష్టం లేదు.